లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని, సర్వమత సమత్వానికి స్వామి ఎంత ప్రాముఖ్యాన్నిచ్చారో మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అవ్వండి.
దయానిధి సనాతన సారథి సుందర మంగళ ముక్తి
తాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంత నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని వినబోతున్నాం. అది స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో భాగవతం వింటే బాగవుతారు అని ఎన్నో మార్లు ఉపన్యాసాల్లో చెప్తూనే వచ్చారు. భగవత్లీలలు భగవద్ అనుగ్రహాన్ని తెలిపేదే భాగవతం. భగవంతుని లీలా వినోదాలు భగవంతుడు భక్తులపై కురిపించిన ఆశీర్వాదములు అనుగ్రహం, దాన్ని తెలిపేదే భాగవత కథలు. ఈ భాగవత కథల గురించి తెలుసుకుంటూ మన జీవితాల్ని తరింపజేసుకోవాలని స్వామి తమ ఉపన్యాసాల్లో చెప్పిన విధంగా ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్జరి కార్యక్రమంలో స్వామి పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ భాగవతం దాని విశిష్టతపై మనకిప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా భాగవతం వింటే బాగవుతాం కార్యక్రమంలోకి వెళ్దామా?
అఖండమండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు. సాయిరాం, భాగవతం చదివితే భాగవతవురా అంటారు స్వామి. భాగవతవురా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాస మహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యాకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాస మహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను, అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకి 4 శ్లోకాలు నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడి అవుతావు, నీ జన్మ చరితార్థమవుతుందని చెప్పారట. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాస మహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు. మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనా మహర్షి ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి, అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు,
పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద.
నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర, రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగా రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం. స్వామి అంటారు, అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి, వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని, అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనమేమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు, సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షిత దగ్గర కూర్చుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి. అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్తు. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్తు కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుకుమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా, ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణము శ్రవణము. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించిన అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్న దాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోని కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా, మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అనే శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరియసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది, ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట. వెళ్లారట, వెళ్లి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారట, అయినా నేను ఒకసారి లోపలికి వెళ్లి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను అంటే, కాదయ్యా నేను వెళ్లి చూడాలన్నట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్లి అది చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడక్కండి అన్నట. అంటే కాదు బాబు నేను చూడాలన్నట. అంటే సరే అని ఒక భటుని పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్లిపోయి అతి త్వరలోనే త్వర త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నట, చూడండి స్వామి నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్లు పడుతున్న ఆ యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, 5 అక్షరాలు, నారాయణ 4 అక్షరాలు, నారాయణాయ 5 అక్షరాలు, నారాయణ అన్న 4 అక్షరాలు చేసుకుని ఉంటే ఇంత యాతన ఉండదు కదా, అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాత్ర పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి, అది ఒక్కసారి అనుకుని ఉంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకొస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మనమేమన్నా తరింపచేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, గాని లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది, భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది. అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుల్లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే, ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అన్నీ కూడా చూసుకుంటే, భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. వాళ్ళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తథ్యం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,
నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రమా మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద తత్ర తిష్టామి నారద.
స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగారట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి, ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాననుకుంటున్నావా, అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త యత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా, ఒక పద్యం పాడినా, నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరు అనమాట అక్కడి నుంచి, తిష్ట, అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పాటలాగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి, భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేది ఏంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు, గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి, అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది. అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు, అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే, ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతరామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనని చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే, ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండి రా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము, కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనం మన జీవితాలను గడిపితే, తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకందిస్తున్న ఆలోచనలేమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు భక్తులు వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకనిపించే భావం ఏమిటంటే ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రలోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే అంటే అర్థం ఏమిటంటే నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని ఆ విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్ల పిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే గొల్లవారందరికీ కృష్ణుడు అంటే ఎంత భక్తి అంటే వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తులు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తపం వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు. కృష్ణుడు అటువంటి పని చేయడు అని వాళ్ళని పంపించేసి అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఎవయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా, ఇది ఎప్పుడు రూఢి అయిందంటే సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండము, నన్ను అడిగితే నేను పెడతాను, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట,
మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ,
అమ్మా నేను అసలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్దం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్దం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అద్దాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెన్న తినడానికి ఆస్కారమే లేదు, ఈ విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట్ట, అమ్మ నేను నీకు అసలు సహజంగా పుట్టినవాణ్ణి కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుడి నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా, తూ నహి మా కనకాయో అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఇవిడు చెప్తూ ఉంటాయి సార్. ఇంతవరకు ఏమైందంటే నువ్వు ఎందుకు తిన్నావురా అంటే మై నహి మా కనకాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే యశోదాదేవి అంటోంది తన వైపు నుంచి, తూ నహి మాక నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్యదాస్ గారి చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట, మై నహి మా కనకాయో అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడని చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకను కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మ నువ్వు నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజం నువ్వే నిజము అన్నప్పుడు, అప్పుడు పరమాత్మ తాను భక్తుడిని చక్కుం చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని శరణ్ చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాస్ ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెన తిండం పరిస్థితే కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాష. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు విలవిల్లాడిపోయింది. కృష్ణుని పిలిచి అడిగిందిట, ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండూ అనుకోవచ్చు. అంటే అన్న చెప్పా అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్ల అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదు అనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు గనక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు ఏం చేస్తున్నారని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి. నోట్లో పెట్టుకున్నావు కదా ఎక్కడో, ఏది చూడండి ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అందిట యశోదాదేవి అనేసరికి అంటాట కృష్ణుడు, మాటలివి కాదమ్మా మాటలివి కాదమ్మా ఆటపాట యేసుమా సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా. అంటే అమ్మా ఇవి మాటలు కాదనే ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలేసుమా, మాటలివి కాదమ్మా, ఆటపాటేసుమా. సూటిగా సమీపించి నీకెప్పుడు అర్థమవుతుంది, నేను ఎప్పుడు అర్థమవుతానంటే సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నా అప్రోచ్ అవ్వాలి తప్ప అదీది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతనమాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.
కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఆకలిగా ఉందమ్మా, వెన్న పెట్టవు.
యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు, ఆయన అసలు పేరు సుధాముడు, ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలోని చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని ఆ కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు కట్టెలు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లు పడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నట్టు. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీద ఎక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది. కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరు అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు సుధాముడికి ఆ అటుకులు గుర్తుకొచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో, ఆ చలిలో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు, సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుందంట, నోరు చప్పుడవుతోందిట. ఆ చప్పుడవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామ ఏదో చప్పుడవుతోంది అంటే, అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే అవు అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్లీ పడుకున్నట్ట. సర్వాంతర్యామి ఆయనకంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడి అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు, నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆటుకులు కూడా తినబోతుంటే, తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామ నాకు కూడా ఆకలిస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటున కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు ఆకలికి తట్టుకోలేక పాపం ఆ చిన్నపిల్లవాడు, ఏమి లేదు కృష్ణ నాకేమి ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా, సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా, ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమి చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిది. అయితే సుధాముడు కొద్దిసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట, ఏం సుధామ మళ్ళీ ఏదో చప్పుడవుతోంది, ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా, ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచి నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట, అంతేనా, సరేలే అయితే అలాగే కాని అన్నట. అయితే పరమాత్మకి మొట్టమొదట మనం ఏమనుకున్నాం, మనం తినే ముందు పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి, మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం, కృష్ణుడి కోసం, అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్దం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠినంగా దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య చక్కని పతివ్రత, అయినా కూడా సంపాద అనేది లేకుండా ఎందువల్ల అకటికి దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనస్సుకేమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా వెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే, ఆయన అన్నట్ల తప్పు, మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే, మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్లి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టు అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందరండి గుజరాత్ లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మహానుభావులు గొప్పవారు గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు, కాబట్టి ఏమన్నా తీసుకువెళ్లాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్లీ ఆ భార్య ఆవిడ ఒక చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్లీ ఎక్కడ మర్చిపోతాడో కుచేలుడు సుధాముడు అని, ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందర్ నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహిత్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.
సఖ్యము కొరకై అర్థమును సగి చేయుని కాచిన వైనవిది, సఖ్యము కొరకై అర్థమును సగి చేయుని కాచిన వైనవిది, కుచేలుని కాచిన వైనవిది, సదివిరిరువును సాదీపుని కడకురు భక్తి రతి అయ్యనుగా, వేదశాస్త్రమును 64 కళలన్నీయు కరతాళముగా, మరువలేదు తమ బాల్య స్నేహాలు వేరుగ సంసారము బడియు, బరువు మాయుచు సుధాముడెప్పుడు కృష్ణ ధ్యానము వీడడయా, బరువు మాయుచు సుధాముడెప్పుడు కృష్ణ ధ్యానము వీడడయ, శ్రీకృష్ణ ధ్యానము వీడడయ, ఇంటికి బట్టకు కరువై ఉండెను కుచేలు బహు సంతానము, దండిగా పెరిగి కలవర పెట్టెను కుచేలుని ఆ భారము, అండగన్నది శ్రీపతియేనని త్రికరణ శుద్ధిగణమ్మెను, మెండుగా కృష్ణుని దర్శనమునకై ద్వారకకై పయనించెను, మెండుగా కృష్ణుని దర్శనమునకై ద్వారకకై పయనించెను, ఆ ద్వారకకై పయనించెను. ప్రాణబంధుడా నేడు నా జన్మము తరించే నీ వంటి భూసురుండు నా వాకిలి ఎక్కెగద, ప్రాణబంధుడా నేడు నా జన్మము తరించే నీ వంటి భూసురుండు నా వాకిలి ఎక్కెగద, ఎంత కాలమైన పితప నిను చూచుటకైనా కుశలమే కదా, నీదు నిజ బాంధవులందరూ ఎంత కాలమైన పితప ఇను చూచుటకయ్యను కుశలమే కదా నీదు నిజ బాంధవులందరూ ప్రాణబంధుడా కుశలమే కదా ప్రేమరూప ప్రేమ భావ ప్రేమాత్మకురవు ఇట్టి మాటలాడుటయు నీకే చెయ్యను సుమా అండ పిండ బ్రహ్మాండముల
ఆహా ఎంత చిత్రం
సుదామా, నీవు దీనుడవు కావయ్యా, పుణ్యాత్ముడు.
వ్యర్థపు మాటలాడడు అర్థమునాశించడు నిరర్ధకపు కర్మనెపుడు తలచనైనా తలచడు ఇతరులను పించడు ఇంగితమును వీడడు ప్రారబ్ధము ప్రసాదమును సమభావము కలవాడు ఘనమైన భక్తుడితడు ప్రాణస్నేహితుడు నాదు దీర్ఘకాల పుణ్యవశము నేడువే చేసినాడు కుచేలుని రూపమున సుదాముడు ఈతడు సుదాముడు ఈతడు
నేస్తమా, నిన్ను చూసిన ఆనందములో అడగమరచితివి. ఎచటనో గల నీ స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?
లక్ష్మీనాథ, కరుణతో నన్ను కటాక్షించినావా?
పిడికెడటు పులుతిని నాపై ఆపేక్షతో అష్టైశ్వర్యముల సదితివే కలరే నీకు సరి తలుని చేసిరి కలమైన మరువని స్మరణనీ పరిపరి శ్రీహరి భక్తోపకారి శ్రీహరి భక్తోపకారి
చెప్పుకుంటున్న యశోద భక్తి వాత్సల్యం అయితే, కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది. ఇప్పుడు అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా బావా, అది ఒక గద్దలాగా ఉంది కదా, అంటే అది నిజంగా గద్ద కాదట, పావురం ఏదో అయి ఉండొచ్చు. అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట, అవును బావా అది గద్దే అన్నట్ట. కొంతసేపాగా అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట, అంటే అవును బావా అది చిలుకే అన్నట్ట. కొంతసేపాగి మళ్లీ, ఇది పావురం అయ్యా చిలుక కాదు, అంటే అవును బావా అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జునుడిని పైనుంచి కింద వరకు చూసి అంటాడట, ఏమయ్యా అర్జున నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాడట, కృష్ణ నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావమైనా ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్ద అంటే అది గద్ద అవడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లోనే అది గద్దం చేస్తావు. అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతో మంది మహానుభావులు, ధర్మస్వరూపుడు యుధిష్ఠిరుడున్నా, మిగతా భీముడు, బలశాలి భీముడున్నా, భీష్ముడు ఉన్నా, అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు, ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు, ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన, భగవంతుడి ఆలోచన, భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుని చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీ తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధాయ కృత నిశ్చయ. పార్థ వినుమా పార్థ వినుమా పరమ రహస్యము పార్థ వినుమా పరమ రహస్యము జీవుల గాగిన దైవ రహస్యము పార్థ వినుమా. స్థితిగతి ఎటులుందిన లోకమునా స్థిత ప్రాజ్ఞుడి వై బ్రహ్మము అరుమా స్థితి గతి ఎటు నుండిన లోకమునా స్థిత ప్రాజ్ఞుడి వై బ్రహ్మము అరుమా చిత్తమునాపై నిలిపి కరువై మొత్తము ఆశయు మమతల విడుమా చిత్తమునాపై నిలిపి కరువై మొత్తము ఆశయు మమతల విడుమా పార్థ వినుమా. యుగయుగమునందు నేనవతరించెదను నిగమముగా ధర్మమును ఉద్ధరించెదను యుగయుగమునందు నేనవతరించెదను నిగమముగా ధర్మమును ఉద్ధరించెదను యజ్ఞతపములయందు భోక్తనై ఉన్నాను యజ్ఞతో చూడుమా ఆత్మీయుడను నేను యజ్ఞతపములయందు భోక్తనై ఉన్నాను యజ్ఞతో చూడుమా ఆత్మీయుడను నే ఆత్మయే ఆత్మకు శత్రుడు మిత్రుడు స్వప్రయత్నమున ఉద్ధరణ హితము షడ్గుణైశ్వర్య సంపన్నమైన నా విరాట్ స్వరూపం గని తరించుమా
గత సందేహ కరిష్యే వచనంత
విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటే, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించచ్చు, ఎన్ని సార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించవచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం సాయిరాం.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు, ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా అందజేసిన కోటా శివకుమార్ గారికి, రేడియో సాయి బృందం తరపు నుంచి, శ్రోతలందరి తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వచ్చే రోజుల్లో మరిన్ని చక్కని కార్యక్రమాలతో కోటా శివకుమార్ గారు మన ముందుకి రాబోతున్నారు. స్టూడియోలోని సమయం 4:20. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం, భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష కార్యక్రమాలను మీరు వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి. సాయిరాం.